ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కిందటిసారి మనం గాయత్రి ఫలించాలంటే ఎలా ఉండాలి, గాయత్రి ఫలించడానికి ఉండాల్సిన కండిషన్స్ ఏంటివి చెప్పుకున్నాం, అలాగే అక్కడ ఉన్న శక్తులేంటి, దాంట్లో మనం మాతృకలేంటి, కళలేమిటి, అలాగే దేవతాశక్తులు జాగృతమైనట్లు మన గుర్తేమిటి, తర్వాత గాయత్రి చేస్తున్నప్పుడు మన హృదయంలో ఒక వెలుగు అనేది రావటం, దానివల్ల మనకు గాయత్రి అవతరణ మన అంతరంగంలో జరిగినట్టుగా మనకు గుర్తు అనే విషయం వరకు చెప్పుకున్నాం. ఇవాళ అతను ఒక మానవుడు నర కీటకం అంటారు గురువు గారు, నర కీటకం లేకపోతే అంతకంటే తక్కువ స్థాయి నుంచి మానవుడు అక్కడి నుంచి దేవస్థాయికి వెళ్ళటానికి గాయత్రిని ఎలాగా ఋషులు అందించారు, గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరాలు చాలా సింపుల్గా మామూలుగా మనం ఎన్నో ఏళ్ల నుంచి వింటున్నాం కాబట్టి వాటి గొప్పతనం మనకు అవగతం కాకపోవచ్చు, కానీ చాలా సిన్సియర్గా ఎవరైనా దాన్ని ట్రై చేస్తే మటుకు వాళ్ళల్లో చాలా మార్పు వస్తుంది, చాలా చాలా మార్పు వస్తుంది, ఊహించలేనంత. ఈ గాయత్రిలో ఉన్న 24 అక్షరాలు 24 శక్తులు ఉంటాయి వాటి, దానికి మాతృకులని కూడా అంటాం, కళలు అంటాం, అలాగే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ఛందస్సు, ఒక్కొక్క ముద్ర, అలాగే ఒక్కొక్క సిద్ధి, ఒక్కొక్క వైభవం, ఇలాంటివన్నీ ప్రతి ఒక్క అక్షరానికి ఉంటాయి. కాబట్టి ఏ అక్షరానికి ఆ అక్షరం కూడా పూర్తిగా శక్తివంతమైనది అని గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటి కలయిక వల్ల అలాగే మనం కిందసారి చెప్పుకున్నాం, నదులు నదులు కలిస్తే సంగమం అంటాం, దానివల్ల కొత్తది వస్తుంది తప్ప రెండు నదులు కాదు కొత్తది వస్తుంది. అలాగే 24 అక్షరాలు కలవటం వల్ల మనకు ఇంకొక ఆదిశక్తి మనకు అవతరిస్తుంది, దాన్ని చెప్పుకుంటూ ఇది మానవుడికి ఎలాంటి ప్రభావం చేస్తుంది మానవుడి మీద, ఎవరైనా సరే వాడు మానవుడు అని ఎందుకు అంటున్నాం అంటే భూమి మీద ఎక్కడైనా పుట్టుండొచ్చు, ఏ రకమైన వర్గంలో కానీ మిగతా మన బేరియర్స్ చాలా ఉన్నాయి, మన తర్వాత బేరియర్స్ అలాగే విభజనలు వాటిలో ఎక్కడన్నా పుట్టుండొచ్చు, కానీ అందరిలోనూ ఇవి కామన్గా అలాగే ఉంటాయి. దాన్ని కిందసారి చెప్పుకున్నాము, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ అన్నమయ కోశం ఎలా ఉంటుందో ఈ భౌతికమైన శరీరం అలా ఉంటుంది. అన్నమయ కోశం కనబడదు కంటికి, ప్రాణమయ శరీరం కూడా కనబడదు, మనోమయ శరీరం కనబడదు, విజ్ఞానమయ కోశం కనబడదు, ఆనందమయ కోశం అసలు కనబడదు. ఆనందం అంతే, ఆనందం కనబడుతుంది ఇక్కడ, కానీ భౌతిక శరీరాన్ని ఆధారం చేసుకునే ఇవన్నీ వాటి ఎగ్జిస్టెన్స్ అంటే వాటి అవి ఎలా ఉండాలంటే భౌతిక శరీరం ఉండాలి. భౌతిక శరీరం బాగా ఉండాలంటే అన్నమయ కోశం బాగుండాలి. అన్నమయ కోశం బాగా ఉండాలంటే ప్రాణమయ కోశం బాగుండాలి. ప్రాణమయ కోశం బాగుండాలంటే మనోమయ కోశం బాగుండాలి. అంటే ఈ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అన్నమయ కోశంలో గురుదేవులు ఇచ్చిన ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ విజ్ఞానం ఏంటంటే, ఉపత్యకలు అని ఉంటాయి. ఉపత్యకలు అంటే చిన్న చిన్న ముళ్ళు లాంటివి అనమాట. మనం తాడుని ముళ్ళు వేసాం అనుకోండి, అక్కడో ముడి ఇక్కడో ముడి ఇక్కడో ముడి, అలా ముళ్ళు ఎలా పడతాయో అలాగా ఈ అన్నమయ కోశంలో నాడీ ముడులు ఉంటాయి, వాటిని ఉపత్యకలు అంటారు. ఈ ఉపత్యకలు కొన్ని మనకి కోపం వచ్చేటి చేసేవి, కొంత చిరాకు వచ్చేటి చేసేవి, కొంచెం ఎప్పుడు స్టెబిలిటీ లేకుండా ఇష్టం వచ్చి చంచలంగా ఉండేటి చేసేవి, కొన్ని రోగం వచ్చేటి చేసేవి, కొన్ని బీపీ వచ్చేటి, కొందరు పిల్లలు పుట్టకుండా ఉండేటి చేసేవి, కొన్ని రకరకాల ఇబ్బందులు పెట్టేవి ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో అలాంటి టెర్రరిస్టులు ఉండటానికి వాళ్ళల్లో ఏ ఉపత్యక బాగుండకపోతే టెర్రరిస్ట్ అవుతాడు వాడు. ఇలాంటివి కూడా మనకు అన్నమయ కోశంలో ఉన్న ఉపత్యకల ద్వారా తెలుస్తాయి. ఆ ఉపత్యకలు అలా ఉండటం, దానివల్ల మనిషి బాగా ఉండటం, చెడుగా ఉండటం, ఇవన్నీ మనం తెలుసుకోవటం ఎందుకంటే చెడుని పోగొట్టుకుని మంచిని పెంపొందించుకోవటం. చెడుని పోగొట్టుకోవాలంటే ఓహో ఈ ఉపత్యక పనిచేయట్లేదు కాబట్టి, ఈ ఉపత్యక సరిగ్గా లేదు కాబట్టి, లేదా ఈ చెడ్డ ఉపత్యక పనిచేస్తుంది కాబట్టి మనలో ఈ దోషం ఉంది అంటే కానీ వాడిలో కాదు. కాబట్టి ఆ ఉపత్యకని సరిచేసే విధానం మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం ఒక వ్యక్తి మారిపోవడం అనేది గమనించగలం. ఏంటి మొన్నటి వరకు అంత దుష్టుడిగా ఉన్నాడు, ఎలా మారిపోయాడు వీడు అని ఆశ్చర్యపోవచ్చు. అలాంటి ఆశ్చర్యపోవటానికి మామూలుగా అయితే మనం ఆశ్చర్యపోతాం, కానీ తెలిసిన వాళ్ళు ఆశ్చర్యపోరు. ఎందుకంటే ఆ ఉపత్యక సరి చేయబడింది కాబట్టి వాడు మామూలుగా ఉన్నాడు. ఎప్పుడు తాగి చందనాలు ఆడతాడు అనుకోండి, ఒకళ్ళ దగ్గర తీసుకొచ్చి నమస్కారం పెట్టిస్తే ఆ రోజు నుంచి తాగడం మానేస్తాడు వాడు. ఎందుకంటే వాడు మనస్సు ప్రభావితం అవుతుంది, తద్వారా అన్నమయ కోశంలో ఆ ఉపత్యక సరి చేయబడుతుంది. ఇవాళ మనిషిలోని దుష్ప్రవృత్తులు పోవడానికి సత్ప్రవృత్తుల సంవర్ధనం, తద్వారా మనిషి దైవత్వాన్ని ఈ దేహంలో ఉండగానే సాధించడం అనే విజ్ఞానాన్ని మనం ఇవాళ తెలుసుకుంటాం ఈ గాయత్రి మహాజ్ఞానంలో. అందుకని మొదట అసలు ఉపత్యకలు, వాటి పేర్లు, వాటి వల్ల వచ్చే చెడు మంచి ఈ రెండూ తెలుసుకుందాం. దాంట్లో మొదటిది ఏంటంటే ఇంధక అనే ఒక ఉపత్యక ఉంటుంది మనలో. ఆ ఇంధక ఉపత్యక పనిచేస్తుంది అనుకోండి ఒక వ్యక్తిలో, వాడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు కూడా స్టెబిలిటీ ఉండదు వాడికి, చంచలత్వం ఉంటుంది, చపలత్వం ఉంటుంది, అలాగే అస్థిరత, ఎప్పుడు స్టేబుల్గా ఏ విషయం మీద ఉండలేడు, అలాగే ఉద్విగ్నత. ఉద్విగ్నత అంటే ఇమోషనల్ డిస్టర్బెన్స్ బాగా అవుతుంది, ఒక దాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి. కొంతకాలం ఒక పని చేస్తాడు అనుకోండి, ఇంకా ఆ పని మానేసి ఇంకో దాంట్లోకి వెళ్తాడు. అలాగే కొంతకాలం ఒకటి చదువుతాడు, ఇంజనీరింగ్ అని చేరతాడు, చిచి ఇంజనీరింగ్ బాగా నేను మానేస్తాను, ఇది కాదు ఇంకోటి చదువుతానని దాంట్లో డబ్బు కట్టేసి బయటకు వచ్చి ఇంకో సబ్జెక్ట్లో చేరతాడు అనమాట, ఇంకో డిగ్రీలో, అది చదవలేక ఇంకో దాంట్లో. ఇలాగే ఇంట్లో వాళ్ళకి డబ్బులు అన్ని వదిలిస్తుంటాడు, వాడు దేంట్లో మటుకు స్థిరంగా ఉన్నాడు చదవడం సరిగ్గా, అది స్టూడెంట్ అయితే. అలాగే ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, వాడు ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఉద్యోగం మారిపోతూ ఉంటాడు, ప్రతి ఏడు నెలలకి, ప్రతి ఆరు నెలలకి, ప్రతి సంవత్సరానికి మారిపోతుంటాడు. అదేమిటంటే ఒకే చోట ఉద్యోగం చేయడం ఏంటి, బోర్ కొడుతుంది, ఎప్పుడు అలా సరదాగా కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ, డెవలప్మెంట్ ఉండదు ఒకే చోట ఉంటే అంటాడు. ఇలాంటి కబుర్లు చెప్తుంటాడు ఈ ఇంధక ఉపత్యక కనుక పనిచేస్తుంది. అలాగే చపలత్వం ఉంటుంది. చపలత్వం అంటే ఏంటి, చంచలత్వం అంటే ఒక చోట ఉండలేకపోవడం. చపలత్వం అంటే దూకడం, ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకదాని మీద దూకడం. అలాగా ఈ ఇంధక అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ దీపిక అనే ఉపత్యక కనుక యాక్టివ్గా ఉంటే ఆ మనిషికి పిచ్చి కోపం ఉంటుంది అనమాట, ఎప్పుడు ఆవేశంగా ఉంటాడు, కోపంగా ఉంటాడు, ఒళ్ళు ఎప్పుడు వేడిగా ఉంటుంది, ఇంకా విపరీతమైన ఆకలి. మీరు చూస్తే మనకు స్కిన్ డిసీజెస్ ఉంటాయి, ఇంకా స్కిన్ డిసీజెస్ ఉంటాయి, ఇంకా ఏముంటాయి వీళ్ళకి, కురుపులు ఉంటాయి. స్కిన్ డిసీజెస్ అంటే మామూలుగా చిన్న చిన్న పొక్కులు అలా కాకుండా పెద్ద పెద్ద కురుపులు కొందరికి మనం చూస్తూ ఉంటాం. ఎలాంటివి వస్తాయంటే చెగ్గడ్డలు, ఎప్పుడు అలా చెగ్గడ్డలు ఒంటి మీద కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు దీపిక అనే ఒక ఉపత్యక వల్ల వస్తాయి. అలాగే మోచిక అని ఉపత్యక పనిచేస్తుంటే కనుక ఎప్పుడు స్వెట్టింగే స్వెట్టింగ్, ఎప్పుడు చలికాలం అయినా సరే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అలాగే నోడెంబడి చొంగ గారిపోతుంటుంది. అలాగే నోటెంబడి చొంగ గారుతూ ఉంటే జనరల్గా ఏంటంటే వీటికి మతి స్థిమితం ఉండదు అని అర్థం. నోరు తెరుచుకుని గాలి పీల్చే వాళ్ళకి ఎవరికైనా సరే బుర్ర సరిగ్గా పనిచేయదు. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇబ్బందిగా ఉన్నా సరే నోరు ఎప్పుడు తెరిచి గాలి పీల్చకూడదు, అది కండిషన్ అనమాట, రూల్. ఎప్పుడు హడావిడిగా పరిగెత్తి వచ్చామనుకోండి ఆయాసం వస్తుంది, అయినా సరే అని నోటితో గాలి పీల్చకూడదు, ముక్కుతోనే పీల్చాలి, ముక్కుతోనే వదలాలి. నోటితో గాలి పీల్చి వదిలితే ఏమవుతుందంటే మనస్సు వెదగదు. కాబట్టి వాళ్ళు జడులుగా మూఢుడులుగా, మూఢులుగా జడు అంటాం మనం. అలాగా జడత్వం వస్తుంది. జడత్వం అంటే ఏమి ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చోడు, మూఢుడు అంటే ఏం అర్థం కాదు వాడికి, ఏం అర్థం కాదు. అలాగే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ వాడు ఒక పిచ్చివాళ్ళగా ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఆప్యాయని, ఈ ఆప్యాయని అనే ఉపత్యక కనుక పనిచేస్తూ ఉంటే వీడికి ఎప్పుడూ నిద్రపోవడమే సరిపోతుంది. ఎప్పుడూ నిద్రపోవడం, ఏ ఉత్సాహం ఉండదు లైఫ్లో, ఎప్పుడు అలా ఆ ఏముందండి. బ్రతుకు మూడు నాళ్ళ ముచ్చట అంటాడు, జీవితం ఉద్భుతం అంటాడు. ఉద్భుతం అంటే నీటి బుడగ. ఇలాంటి నిరాశతో కూడిన అంటే ఆ స్పెసిమిస్టిక్ వ్యూస్ ఉంటాయి. ఈ ఆప్యాయని అనే ఒక ఉపత్యక పని చేస్తుంటే వాడు ఎప్పుడు నిరుత్సాహంతో ఉంటాడు, ఎప్పుడు నిద్రపోతుంటాడు, ఎప్పుడు సామరిగా ఉంటాడు తప్ప యాక్టివ్గా ఏ పనులు చెయ్యడు. ఇంకా వీడికి ఇంకొక స్పెషల్, భౌతికంగా ఇవన్నీ మనకు కనిపించకపోయినా మనం చూడంగానే మనం గుర్తుపట్టేది ఏంటంటే వీళ్ళకి ఆప్యాయని అనే ఉపత్యక పనిచేస్తుంది అని మనం వాళ్ళని చూడంగానే ఎలా గుర్తుపడతామంటే ఊబకాయం, అంటే ఒబేసిటీ. బాగా ఊబకాయం ఉందనుకోండి, వాడిలో ఆప్యాయని అనే ఉపత్యక పనిచేస్తోంది అని తెలుసుకోవాలి. అలాగే ఇంకా కొందరు ఉంటారు వాళ్ళకి మితిమీరిన కామం ఉంటుంది. వాళ్ళు వావి వరుసలు ఇలాంటివి ఏం చూడరు. పేపర్లలో రకరకాల వస్తూ ఉంటాయి నిర్భయ కేసులు ఇలాంటివి, ఇలాంటివన్నింటినీ కూడా వాళ్ళలో ఎవరికి కూడా వాళ్ళ మీద కంట్రోల్ ఉండదు. వాళ్ళకి వాళ్ళ కోరికల మీద వాళ్ళకి సెలిబసీ అంటే చీచి నాన్ సెన్స్ అంటారు. వాళ్ళ కామం చాలా చాలా ఎక్కువ. ఇలాంటి వాళ్ళందరిలో కూడా పూష అనే ఒక ఉపత్యక పనిచేస్తుంటుంది. మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఈ ఉపత్యకల్ని మనం సరిచేసుకోవటానికి గాయత్రి మంత్రంలో చాలా అవకాశం ఉంది. అందుకని ఇవి తెలుసుకోవడం వల్ల ఏం చేయొచ్చు, దాన్ని అధిగమించవచ్చు అనమాట. అలాగే ఇంకొకటి ఉంది దీంట్లో ఏంటంటే చంద్రిక, ఆ ఉపత్యక పేరు చంద్రిక. ఈ చంద్రిక అనే ఉపత్యక మనలో కనుక పనిచేస్తుంటే మనం సుందరంగా ఉంటాం, చక్కగా ఉంటాం, అందంగా ఉంటాం. అలాగే మధురంగా ఉంటుంది వాక్కు, చక్కగా మాట్లాడతారు వాళ్ళు. అలాగే కళ్ళల్లో ఒక కాంతి వెలుగుతూ ఉంటుంది. మహాత్ములందరినీ చూసామనుకోండి మనం, మహాత్ముల కళ్ళల్లోంచి ఒక కాంతి వస్తుంది. వాళ్ళు చక్కగా మాట్లాడతారు. వాళ్ళందరూ భౌతికంగా అందం కనబడదు కానీ వాళ్ళందరూ కూడా అందంగా ఉంటారు. అలాగే ఆకర్షణ ఉంటుంది వాళ్ళలో, కోమలత్వం ఉంటుంది. చాలా కోమలంగా అంటే సున్నితంగా ఉంటారు. అలాగే వాళ్ళలో ఒక రకమైన మనని అందరినీ మోహనత్వం, కృష్ణుడి గురించి చెప్పినప్పుడు ఏవైతే వర్ణించారో అవన్నీ ఉంటాయన్నమాట. ఈ చంద్రిక అనే ఉపత్యక మనలో పనిచేస్తుంది. కాబట్టి ఇది పనిచేయటమే మంచిది. తర్వాత ఇంకొక ఉపత్యక, దీంట్లో ఏంటంటే ఈ ఉపత్యక పనిచేస్తున్న వాళ్ళకి భయం ఎక్కువ. ఎప్పుడు గుండె దగ్గర ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో, రేపు ఏమైపోతుందో. అక్కడెక్కడో చాటు బాండాల దగ్గర ఎప్పుడు ఒకసారి బాంబు పేలుళ్ళు అవి జరిగాయి. సరిగ్గా అంతకు ముందే, ఆ పేలటానికి ముందే, కాసేపు ముందు మా అమ్మాయిని మా అబ్బాయి అక్కడి నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చేసారు కదా, బాంబు పేలుళ్ళు అయిపోయి, దానికి మనకు ప్రాబ్లం ఏం లేదు. కానీ కొందరు ఏం చేస్తారంటే ఈ కపిల అనే ఉపత్యక పనిచేస్తే అక్కడ మేము ఉంటే కనుక ఆ బాంబు పేలిపోయి కాళ్ళు చేతులు ఏమైనా బతికేవాళ్ళం కాదు, ఇలా భయపడిపోతూ కూర్చుంటారు. మనం లేవు కదా అనే ఆలోచన కాకుండా ఇలాగ కూడా ఆలోచిస్తారు. వీళ్ళకి భయం ఎక్కువ. గుండె ధర ఎప్పుడు చెడ్డ కళ్ళు వస్తుంటాయి. ఈ చెడ్డ కళ్ళు వచ్చి భయపడిపోతుంటారు. సార్ మాకు చెడ్డ కళ్ళు వచ్చేయండి, కళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఎలాగా ఎలా చెయ్యాలి, కళల గురించి మీరు ఏమైనా చెప్పగలరా, మాకు వచ్చిన కళల గురించి విశ్లేషించగలరా, ఇలా అడుగుతూ ఉంటారు వీళ్ళకి. భయం కదా, భయం కదా, మరి చెడ్డ కళ్ళు వస్తే ఏదో రైలు ప్రమాదం జరిగిందండి, దాంట్లో ఇలా అయింది అలా అయింది అని చదివి పడుకున్నాం అనుకోండి, అది కలొస్తే, అదే కలొస్తే వాడికి భయంతో ఏమవుతుందంటే మరుసటి రోజు పొద్దున్నే ఏం చదివితే ఇలాంటి కళలు రావు. నరసింహస్వామిని తలుచుకోవాలా, లేదా కుమారస్వామిని తలుచుకోవాలా, లేదా వెంకటేశ్వరస్వామిని తలుచుకోవాలా, ఇలాగా భయపడిపోతూ ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళకి ఇంపొటెన్సీ అనే ఒక డిసీజ్ ఉంటుంది, ఒక డిఫెక్ట్ ఉంటుంది. డిసీజ్ కాదు, అది ఒక డిఫెక్ట్ ఉంటుంది. ఎందుకు ఆ డిఫెక్ట్ వస్తుంది అనేది ఆ ముందర వాటిని బట్టి ఉంది. ఎందుకంటే వీళ్ళకి భయం ఎక్కువ, గుండె దడ ఎక్కువ. గుండె దడ ఈ వీటిలన్నిటింటే నర్వస్ సిస్టమ్ని వీక్ చేసేస్తాయి. గుండె దడ ఎందుకు వస్తుందంటే బాగా నరాలు వీక్ అయిపోతే పాల్పిటేషన్ అంటాం ఇంగ్లీష్లో. మనకు ఒళ్ళు అంతా ఇలా గుండె కొట్టుకుంటున్నట్టు టకటకటకటక తెలుస్తూ ఉంటుంది, మునిగిపోతుంటుంది ఒళ్ళు. వాటి వల్ల ఏమవుతుందంటే బుర్ర సరిగ్గా పనిచేయదు. అవన్నీ రిజల్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంపార్టెన్సీ. అలాగే వీళ్ళకి నమ్రత కూడా ఎక్కువ. నమ్రత అంటే చాలా చాలా ఒదిగి ఉంటారు అందరి దగ్గర. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అనారోగ్య లక్షణాలైన మిగతావన్నీ కూడా ఉంది. ఇది కపిల అనే ఒక ఉపత్యక వల్ల. తర్వాత ధూస్వారి అనే ఉపత్యక మనక పనిచేస్తుంటే ఒక మనిషిలో వాడికి ఎప్పుడు ఆయాసం ఉంటుంది. కొందరు ఉంటారు ఆస్మా పేషెంట్, లేకపోతే కొందరు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడిపోతుంది. మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చేస్తుంది. కొందరు మెట్లు దిగితే ఇబ్బంది పడుతుంది. కొందరు చల్లలో వెళ్తే ఇబ్బంది పడుతుంది. కొందరు ఎండాకాలంలో బయటికి వెళ్తే ఆ ఎండకి రకరకాల ఇబ్బంది పడిపోయి ఊపి రాడక బయటికి వెళ్ళక ఇంట్లోకి వచ్చేసి ఏసీ వేసి కూర్చుంటారు. ఆయాసం ఎక్కువగా ఉంటుంది. కఫం బాగా తయారవుతుంది. దగ్గితే ఎంతో ముండ పడుతుంటుంది లోట్లోంచి బయటికి. ముక్కులన్నీ చావడుతుంది. దాని అంటే జలుబు చేసేసి చీతే ఇంత ముందు ముందలుగా మనకు సెక్రీషన్స్ అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా వీళ్ళు అవేమో భౌతికమైన, ఇంకా మానసికమైన ఏంటంటే వీళ్ళు మనసులో ఒకటి అనుకుంటారు కానీ బయటికి చెప్పలేరు. ఆ ధైర్యం ఉండదు తిరిగి వాళ్ళు. మనసులో అయితే చెప్పాలని ఉంటుంది కానీ చెప్పలేరు. ఇలాంటి ప్రాబ్లమ్ తోటి చాలామంది పరీక్షలు ఫెయిల్ అవుతుంటారు. ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉంది అనుకోండి, దాంట్లో ఫెయిల్ అవుతారు. ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మనసులో ఆన్సర్స్ అన్ని వచ్చి కానీ బయటికి చెప్పలేడు, ప్రాబ్లమ్. ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాడు. అందుకని భూస్వారి అనే ఒక ఉపత్యక పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఇంకా వీళ్ళకి తొందరపాటు ఎక్కువ. అందుకే తొందరపాటు అంటే కంగారు కాదు, తొందరపాటు అంటే టైంకి చేయకుండా ముందర చేసేది. తొందరపడి ఒక కోయిల్ అని పాట రాసేది సార్, అలాగే ముందర వచ్చేస్తుంది మాట. ఎండాకాలం ఎండాకాలం అప్పుడే రావాలి తప్ప ముందర వచ్చేస్తే కష్టం. అలాగే వానలు వాన అప్పుడే రావాలి, ముందర వస్తే కష్టం. అలాగే మన మనలో ఉన్న శక్తులు, మనలో ఉన్న తెలివితేటలు, మనం చేయాల్సిన కార్యక్రమం ఏ టైం చేయాలో అప్పుడే చేయాలి. వీడికి అలా చేయకుండా కొంచెం ముందర చేస్తాడన్నమాట, తొందరపాటు ఎక్కువ. అలాగే వీళ్ళకి ఒళ్ళు ఎప్పుడు వేడిగా ఉంటుంది. ఒళ్ళు వేడిగా ఉంటుందని మాకు ఎప్పుడు సరిగ్గా కాలిపోతున్నట్టుగా ఉంటుంది. అలా కాలిపోతున్నట్టుగా ఉండటం కూడా ధూస్వారి అనే ఉపత్యక పని చేయడం వల్ల. వీటితో పాటు వీళ్ళకి ఇంకా కురుపులు వస్తే తొందరగా తగ్గవు. ఎప్పుడు అలా ఒక కురుపు తగ్గకుండా ఏడిపిస్తూ ఉంటుంది. ఇంకా మీరు ఊరికేనే కోపం వచ్చేస్తుంది. ఇవన్నీ చూస్తే హోమియోలో నక్స్ అనే మందు ఉందన్నమాట. అలాగా ఊరికే కోపం వచ్చేస్తుందంటే వాడు సపోజ్ ఇవాడు గాయత్రి మహావిజ్ఞానం చెప్పొద్దండి అన్నారు అనుకోండి, వాళ్ళు గాయత్రి మహావిజ్ఞానం చెప్తారు కూడా అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది అనమాట. లేకపోతే మీరు ఎవరన్నా ఇవాళ గాయత్రి మహావిజ్ఞానం వద్దండి, ఇన్సోటర్ కష్టాలు చెప్పుకున్నాం అంటే నాకు కోపం వచ్చేస్తుంది. అంటే నేను నక్స్ వేసుకుంటే తగ్గుతుంది. ఎందుకు కోపం వస్తుంది అనేది కాదు, వాళ్ళు అన్నది కాదు అంటే చాలు కోపం వచ్చేస్తుంది. అలాగే వీళ్ళకి త్వరగా కోపం వస్తుంది. ఈ ధూస్వారి ఉపత్యక ఉన్నవాళ్ళకి ఇంకా బీపీ బాగా ఉంటుంది. మరి కోపం ఉన్నవాళ్ళకి న్యాచురల్గా శంఖు చక్రాలు కలిసి ఉన్నట్టుగా కోపంతో పాటు బీపీ, వీటితో పాటు షుగర్ అంటే డయాబెటీస్, ఇవన్నీ కలిసి వస్తాయి అన్నమాట విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వీటన్నిటికీ కారణం ధూస్వారి అనే ఒక ఉపత్యక. అలాగే ఇంకో ఉపత్యక ఉంది. ఈ ఉపత్యకలో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. ఆ ఉపత్యక ఏంటంటే అమాయ. ఈ అమాయ అనే ఉపత్యక ఉంటే వాళ్ళు చాలా బలంగా ఉంటారు. పహిల్వాన్లు వీళ్ళందరూ ఉంటారు చూసారా, బాడీ బిల్డర్స్, వెయిట్ లిఫ్టర్స్ అలాంటి వాళ్ళు. తర్వాత వాళ్ళు మంచి దృఢంగా ఉంటారు, చాలా గట్టిగా ఉంటుంది ఒళ్ళు. కఠోరత్వం వాళ్ళలో కఠోరత్వం ఉంటుంది. అలాగే గాంభీర్యం, చాలా దాని ఏమంటారు గంభీరంగా ఉంటారు. గబుక్కుని ఏదన్నా ఒక మాట అంటారు, చాలా ఆలోచించి పనులు చేస్తారు, ఆలోచించి మాట్లాడతారు. తర్వాత వీళ్ళు చాలా మొండి వాళ్ళు, వీళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు. మొండితనం అనేది బాగా ఉంటుంది. దీంట్లో మంచి లక్షణాలు ఏమో నాలుగు ఉన్నాయి, ఒక చెడు లక్షణం ఉంది మొండితనం. చాలామంది చిన్నపిల్లలు అందరూ కోమలంగా ఉంటారు, మొండిగా కూడా ఉంటారు. అంటే కొన్ని కలిసి ఉంటాయి, కొన్ని ఉపత్యకలు రెండు మూడు బాగుండకపోవచ్చు, రెండు మూడు కలిసి మంచిగా పనిచేయచ్చు. అలాంటి అమాయ ఉన్నప్పుడు ఎలా ఉంటారని చెప్పుకున్నాం, బలము దృఢత్వం కఠోరంగా ఉంటాం, గాంభీర్యంగా ఉంటాం, మొండిగా ఉంటాం, మొండితనం ఉంటుంది. ఇది అయిన తర్వాత ఇప్పుడు చెప్పుకునేది చాలా మందికి ఇబ్బంది పెట్టే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ ఉద్గీయ అనే ఉపత్యక కనుక ఒక మనిషిలో యాక్టివ్గా ఉంటే వాళ్ళకి పిల్లలు ఉండరు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అన్ని టెస్ట్లు చేయించుకుంటారు, ఇద్దరు కూడా అన్ని బాగున్నాయండి సార్ మీకు సారీ అంటారు. ఎందుకంటే వాళ్ళు తెలియట్లే కారణం, అన్ని బాగానే ఉన్నాయి, మీ పిల్లలు ఎందుకు పుట్టడం లేదు, వీ డోంట్ నో అంటారు డాక్టర్. ఆ డోంట్ నోకి డాక్టర్ మహావిజ్ఞాన ఆన్సర్ ఏం చెప్తుందంటే, వాళ్ళల్లో ఉద్గీయ అనే ఉపత్యక పనిచేయట్లేదు కాబట్టి మీరు పిల్లలు లేరు. ఇప్పుడు ఆ ఉద్గీయ ఉపత్యకను మనం సరిచేస్తే గాయత్రి మంత్రం ద్వారా పిల్లలు పుడతారు. అది ఎక్కడ నేర్చుకోవాల్సింది. అలాగే ఇంకొక ఉపత్యక పేరు అసిత. ఈ అసిత అనేది చిత్రంగా ఉంటుంది. అసిత అనేది సపోజ్ ఉపత్యక ఇప్పుడు భార్యాభర్తల్లో భర్తలో కనుక అసిత అనే ఉపత్యక ఎక్కువ ఉందనుకోండి, బాగా యాక్టివ్గా ఉందనుకోండి, వాళ్ళు పుట్టే వాళ్ళందరూ మగ పిల్లలు పుడతారు. అలా కాకుండా భార్యలో అసిత అనే ఉపత్యక యాక్టివ్గా పనిచేస్తుంది, వాళ్ళకి అందరూ ఆడపిల్లలే పుడతారు. కానీ మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, క్రోమోజోమ్స్ బట్టి ఉంటే ఎక్స్ క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్స్, ఈ పిల్లలు పుట్టే దాంట్లో మగపిల్లల ఆడపిల్ల అనేది అంతా కూడా పూర్తిగా మేల్ మీద ఆధారపడి ఉంటుందని మోడర్న్ సైన్స్ చెప్తుంది. కానీ మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ఈ అసిత అనే ఉపత్యక ఎవరిలో ఎక్కువ యాక్టివ్గా ఉంటే ఆ రకమైన పిల్లలే పుడతారు. మగవాళ్ళు ఎక్కువ ఉంటే మగ పిల్లలు పుడతారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటే ఆడపిల్లలు పుడతారు. వాళ్ళకి ఇద్దరు సమానంగా ఉందనుకోండి, వాళ్ళు ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అలాగా. ఇది అయిన తర్వాత ఇంకొక ఉపత్యక పేరు యుక్తహిస్ర. యుక్తహిస్ర ఈ యుక్తహిస్ర పనిచేస్తుంటే వాడంత క్రూరుడు ఇంకోటి ఉండడు. ఈజ్ వెరీ క్రూయల్ క్రూరత్వం. నెక్స్ట్ దుష్టత్వం. దుష్టత్వం అంటే సులభంగా అర్థం కావాలనుకోండి, ఆ పదానికి అర్థం దుర్యోధనుడు దుష్టుడు. క్రూరత్వం అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళని ప్రిజనర్స్ ఆఫ్ వార్గా పట్టుకుని మొన్న పేపర్లో కూడా ఇచ్చాడు మనకు, వాళ్ళని వెనక్కి ఇచ్చేసినప్పుడు కళ్ళు పీకేశారు, లోపల అవయవాలన్నీ కట్ చేసేస్తారు, నాలుక కట్ చేసేస్తారు, ఇలా అది క్రూరత్వం అంటే. అలాగా అది అయిన తర్వాత పరపీడన. ఈ పరపీడన అనేది పక్క వాళ్ళని ఏడిపించడం తప్ప వాడికి పని ఉండదు. పరపీడన పరాయణత్వం, కాలేజీలో ర్యాగింగ్ చేయటం. ఇంకా కాలేజీలో ర్యాగింగ్ కాదు, మీకు చెప్తే నవ్వుతారేమో, ఆశ్రమంకి వచ్చినా కూడా ర్యాగింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. సప్తర్షి ఆశ్రమం గుంటూరు, సమర్థ సద్గురు స్పర్శ క్లాసెస్ అక్కడ కూడా ర్యాగింగ్. అంటే ఇవి ఎందుకు చెప్తున్నారంటే, అక్కడ ఏదో కాలేజీ పిల్లలే ర్యాగింగ్ చేస్తారని ఆశ్రమాలకు వచ్చేవాళ్ళు చాలా బుద్ధిమంతులని అనుకోవద్దు. మనం ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా అక్కడ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ర్యాగింగ్ అని తెలియదు పాపం. అవతల వాళ్ళని ఏదో సిల్లీగా జోక్ వేసాము, అంత సీరియస్గా తీసుకుంటావేటి అంటారు. అసలు నేను సిల్లీగానో జోక్గానో ఎవడేమన్నాడు, నువ్వు ఎలాంటి వాడు ఆ పక్క వాడు అలాంటి వాడే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వాడు అక్కడ అందుకే వచ్చాడు, నువ్వు ఇక్కడ ఏం పని చేయడానికి చేత ఏం చేస్తున్నావు అదే పని, అలాంటి పని లేదు, అదే వాడికి వచ్చిన పని వాడు చేయడానికి ఆశ్రమానికి వచ్చాడు అనే జ్ఞానంతో ఉండాలి తప్ప, వెక్కిరించడానికి నడకోవడం చేయడానికి అవతల వాళ్ళని బాధించడానికి మనం ఆశ్రమానికే వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండి ఎలాగా చేస్తాము వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలో యుక్తహిస్ర అనే ఉపత్యక పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ తప్పు కాదు. అలాగే వీళ్ళు ఇంకో పని చేస్తారు, పాప దొంగతనం చేస్తారు. ఏమండి ఇంతకు మాకు చూసాం ఇక్కడ డబ్బులు ఉండాలి, అలా వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి కాలు కడుక్కొచ్చి ఎప్పుడు చూస్తే ఇక్కడ ఏం లేదు. ఇప్పటికి కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఒక చిన్న సంఘటన చెప్తాను, మా అమ్మగారు చిన్నప్పుడు జరిగింది. మా అమ్మగారు అంటే ఆ కాలంలో చిన్నప్పుడు పెళ్లి చేసేవారు కాబట్టి మా అమ్మగారికి 9 ఏట 10 ఏట పెళ్లి అయ్యింది. అప్పుడు మా వాళ్ళ అత్తగారు అంటే మా నాయనమ్మ గారు అంత నగలు పెట్టించింది. ఇంకా నగలు పెట్టిస్తే చిన్నపిల్ల కదా మా అమ్మ, ఊళ్ళో వాళ్ళందరూ పక్క వాళ్ళందరూ వచ్చి మాకు చూపిస్తా నగలు అన్నారు. చూడండి చూడండి అని చెప్పి అందరు చూపిస్తాను. అలా చూపిస్తున్నప్పుడు తెలియదు కదా, నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి మంచిళ్ళు తాగొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి మా అమ్మ వచ్చేప్పటికి పెట్టలేదు, మనుషులు లేదు. గోవింద దొంగతనం. దొంగతనం అంటే ఏదో అర్ధరాత్రి ఇంటికి కన్న వేసి దొంగతనం చేయడం కాదు. ఇప్పుడు బ్యాంకుల్లో కూడా దొంగతనాలు చేస్తున్నారు. క్రెడిట్ కార్డులు వాటిని ఎలా స్వైప్ చేయాలో అవన్నీ తెలుసుకుని, అలాగే అకౌంట్ ట్రాన్స్ఫర్లు, రకరకాల దొంగతనాలు చేస్తున్నారు. ఈ దొంగతనాల్లో పరాకాష్ఠ ఏంటంటే, ఈ ఎవరో సపోజ్ ఇప్పుడు రామకృష్ణ మాస్టర్ చెప్పిన లెక్చర్ అంతా నేను చెప్పి చివరిలో అంటానమాట, ఇది నేనే చెప్పాను, ఇది సీతారామే చెప్పాడు అని కింద నా ముద్ర ఒకటి వేస్తానమాట, అది కూడా దొంగతనం, ఇది నేను చెప్పట్లేదు, మాస్టర్ చెప్పారు, నేను చదువుకున్నాను, మీకు చెప్తున్నాను, అలా చెప్పడం వరకు తప్పు లేదు. అంతే తప్ప ఇది మొత్తం నేను తెలుసుకోగలిగాను నా స్వయం శక్తితో అంటే తప్పు, అది దొంగతనం. అందుకని మనవి కాని భావాలు మనవిగా చెప్పడం కూడా దొంగతనం. ఈ రకంగా ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా సపోజ్ ఈ మధ్య ఇలాంటిది ఇంకోటి మా ఇంట్లో కూడా జరిగింది. ఇప్పుడే వస్తానండి ఈ లోపలికి వెళ్ళి మీ కాపీ తెస్తాను, ఈ లోపల చూస్తూ ఉండండి అంటే ఆయన నక్కలు చాలా బాగుంది వాళ్ళకి కూడా చేయిస్తాను అని అని కాపీ తెచ్చే లోపల ఏం చేశాడు, అది అలా మూసేసాడు. ఆయన మీద నమ్మకంతో ఏం చేశాడు, వీళ్ళు అలా లోపలికి వెళ్ళి దాంట్లో నక్లెస్ లేదు అంటే కాలంతో సంబంధం లేదు దొంగతనం చేయడం అనేది. దొంగతనం అనేది లోపల ఉంటుంది, అది యుక్త హిస్రావల్ల వస్తుంది. దీని తర్వాత జూదం, దోపిడి, మోడర్న్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం దీంట్లో వస్తాయి. ఇంకా వ్యభిచారం ఇలాంటివన్నీ యుక్త హిస్రాలో అనే ఉపత్యక ఎవరిలో పనిచేస్తుంటే వాళ్ళలో ఇవన్నీ గూడు కట్టుకుని అలా వాడిని ఏడిపిస్తూ ఉంటాయి, నడిపిస్తూ ఉంటాయి. ఇది అయిన తర్వాత హిస్ర, దీనికి యుక్త లేదు, పైదేమో యుక్త హిస్ర, ఇది ఒట్టి హిస్ర. ఈ హిస్ర అనే ఉపత్యక పనిచేస్తుంటే వీళ్ళు టెర్రరిస్ట్లు అనమాట. ఒక బాంబు వేస్తారు ఒక చోట, దిల్షుఖ్ నగర్లో బాంబు అని పేపర్లో వేస్తాడు, అది చూసి చదువుకుంటుంటాడు వీడు. సినిమాల్లో మనకు చూపిస్తుంటాడు కదా, వీడు నవ్వుకుంటూ ఉంటాడు, అక్కడ అలా జరిగిపోయింది, ఇక్కడ ఇలా జరిగిపోయింది అని అందరు గొడవ చేస్తూ ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. వీళ్ళు అలజడులు సృష్టించేవారు. ఈ అలజడులు సృష్టించడంలో రకరకాల పద్ధతులు ఉంటాయి, అవన్నీ చేస్తారు. ఇంకా ఆత్మహత్య చేసేసుకునేవాడు, ఆత్మాహుతి దళాలు ఉంటాయి చూసారా, అలాంటి ఆత్మాహుతి దళాలు, అలాగే లేకపోతే ఇంట్లో ఎవరి మీద కోపం వచ్చి తలగా రైలు కింద పెట్టేసేవాళ్ళు, లేకపోతే ఏమో నదిలో దూకేసేవాళ్ళు, లేకపోతే ఏదో విషం దాగి చచ్చిపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు. ఇవన్నీ కాకుండా సొంత పిల్లల్ని హింసించేవాళ్ళు, స్వయాన తన కడుపును పుట్టిన వాళ్ళని తల్లి తండ్రి ఇద్దరు అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే వాళ్ళు అవ్వచ్చు, కొట్టి తిట్టి చంపేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి దారుణమైన మానసిక లక్షణాలన్నీ కూడా హిస్ర అనే దాంట్లో ఉంటాయి. యుక్త హిస్రాలు అయితే వాళ్ళు సొంత వాళ్ళని ఏం చేయరు, మిగతా వాళ్ళందరినీ పరపీడం, అంతే కాక సొంత పీడం లేదు, ఇస్రాలో సొంత వాళ్ళని కూడా పీడిస్తారు. అది రెండింటికి ఉన్న తేడా. మరి ఇంత దారుణంగా ఉంటే గాయత్రి మంత్రం ఎలాగ దీనికి పరిష్కారం చూపిస్తుంది అనేది ఇవాడు మనం తెలుసుకునే టాపిక్ అన్నమాట. దాంట్లో ఇప్పుడు మనం ఇంధక అనే ఉపత్యక గురించి చెప్పుకున్నాం. ఇంధక అనే ఉపత్యక ఏం చేస్తుందంటే మనకు చంచలత్వం, చపలత్వం, అస్థిరత్వం, ఉద్విగ్నత అనేవి ఇస్తాయి. వీటిలన్నింటినీ పోగొట్టి మనిషి స్థిరంగా, శాంతంగా, హాయిగా, సుఖంగా ఉండాలంటే గాయత్రి మంత్రంలోని 24 అక్షరాల్లో 17 అక్షరమైన ధీ అనే అక్షరాన్ని మనం గట్టిగా సాధన చేయాలి. ఒక్కొక్క అక్షరానికి ఒక ఋషి ఉంటాడని చెప్పుకున్నాం. ఒక్కొక్క అక్షరానికి ఒక ఛందస్సు ఉంటుంది, ఒక్కొక్క అక్షరానికి ఒక దేవత ఉంటుంది, ఒక అక్షరానికి ఒక శక్తి ఉంటుంది, ఒక్కొక్క అక్షరానికి ఒక సిద్ధి వస్తుంది, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క యంత్రం ఉంటుంది, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శరీరంలో స్థానం ఉంటుంది. ఒక ఋషి ఉంటాడని చెప్పుకున్నాం. ఎప్పుడైనా ఋషి గురించి చెప్పుకుంటున్నప్పుడు మనకు మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే సినిమాల్లో చూసిన ఋషులు కనిపిస్తారు మొహాలకు, అంత గడ్డాలు మీసాలు వేసుకొని కాషాయ బట్టలు కట్టుకుని ఒక కమండలం, మెడలో రుద్రాక్షలు, ఇలాగేవో కనిపిస్తారు. అలా అనుకోవద్దు, అలాంటివన్నీ తీసి పక్కన పెట్టి ఋషి అంటే ఇలా అర్థం చేసుకుందాం. మూలము చెట్టేసామనుకోండి, దాని మూలం ఏంటి, విత్తనం. ఆ విత్తనం నుంచి వేరు వస్తుంది, పైకేమో ఆకులు కాండం అన్ని పైకి వస్తాయి, వేరు కిందకి ఆకులు కాండం పైకి వస్తాయి, చెట్టు తయారవుతుంది మొత్తం. అలా చెట్టు రావటానికి కారణం ఏంటంటే విత్తనం. అలాగా దేవతాశక్తులు పెరిగి పెద్దవయ్యి మనలో ఆ దైవత్వ జాగరణ అవటానికి కారణం ఏంటంటే ఋషి అనే విత్తనము. ఋషి అనే విత్తనంలోనే ఈ శక్తి మొత్తం ఒక అది ఒక దాని ఏమంటారు పవర్ చిప్ అనమాట విత్తనం. ఆ విత్తనంలో ఋషి లక్షణాలు అన్నీ ఉంటాయి. ఋషి అంటే ఎవడు, ఋషి అంటే ఎవరో తెలుసుకోకుండా ఋషి అనేది ఒక విత్తనం అంటే మనకేం అర్థం కాదు కదా. కాబట్టి ఋషి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఋషి అంటే చాలా సులభంగా మూడు నాలుగు క్వాలిఫికేషన్స్ చెప్పారు వాళ్ళకి. అదేంటంటే వాళ్ళకి వాళ్ళ ఇష్ట ఇష్టాలే ఉండవు. ఋషి అనేవాడికి ఒకటి ఇష్టమని ఒకటి అయిష్టమని ఉండదు, అంటే ద్వంద్వాలకు అతీతంగా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల కోసం వాళ్ళ క్షేమం కోరి ఏదన్నా చేస్తారు. అంటే వాళ్ళ కోసం ఏం చేసుకోవాలంటే వాళ్ళ కోసం ఏం చేసుకోరు, వాళ్ళకి కావాల్సిన తిండి, వాళ్ళకి కావాల్సిన ఉండటానికి ఒక గుహ లేదా చిన్న పర్ణశాల వేసుకుంటారు, కట్టుకోవడానికి ఒకటి రెండు బట్టలు ఉంచుకుంటారు. గురువు గారిని వారి గదిలోకి వెళ్ళి చూసినప్పుడు ఆశ్చర్యపోతాం మనం. గురువుగారు రాసినట్టే ఉంటుంది. గురువుగారికి అది ఒక చిన్న చెక్క బల్ల ఉంటుంది, ఒక దిండు ఉంటుంది దాని మీద, దాని గోడకి ఒక దాని అంటారు పొడుగ్గా వేసుకుని చొక్కా ఒకటి, దోవత ఒకటి ఉంటుంది. ఆయన ఒక దోవతి చొక్కా వేసుకుని కూర్చుంటారు. రాసుకోవడానికి ప్యాడ్ పుస్తకాలు కుర్చీ ఉంటాయి అంతే. మంచినీళ్ళు తాగడానికి మామూలు కొండ, దాని మీద ఒక గ్లాస్. ఇంతకు తప్ప ఏ ఉండవు ఆ గదిలో. ఆయన ఆ గదిలోనే గడిపారు అలా వేళ్ల తరపుడు. అంటే మరి ఆయన తమ ఇష్టాలు వదిలి మొదటిది అయిపోయింది. తర్వాత ఇతరుల క్షేమం కోసం కోరి, ఇతరుల క్షేమం కోరి ఆయన ఏం చేశారు, చాలా ఉచ్చ ఆలోచన, సాదా జీవితం. అది ఋషుల జీవితంలో ఉండే ఫస్ట్ క్వాలిటీ. అలాగే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరి తృప్తి కోసం వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకున్నారు. అలా గురువుగారు చెప్తారు. చాలామంది బాబాలు తెలుసు నాకు, దాంట్లో వాళ్ళు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు, అందరు బాబాల్లాగా నేను హ్యాపీగా ఉండొచ్చు అని ఒక నాకు ఒక తమోమయమైన ఆలోచన వచ్చింది. చాలా సిగ్గుపడుతున్నాను ఇది వచ్చినందు, కానీ మీతో పంచుకుంటున్నాను. ఇలాంటివి చేయకూడదు. గురువుగారు చూపించినట్టుగా నడవాలి. డబ్బు సంపాదించడానికి భగవంతుడు పేరు వాడకూడదు కదా అని రెండు మనసులు మల్ల యుద్ధం అని 9వ చాప్టర్లో చెప్తారు. ఇది ఋషిమయ జీవితం. కాబట్టి గురువుగారు జీవిత చరిత్ర చదివితే ఆయన ఏం చేశారో అది మనం అర్థం చేసుకుంటే అది ఋషిమయ జీవితం అని చెప్పుకోవాలి. ఆ ఋషి ఇష్ట ఇష్టాలు ఏవి ఉండకుండా పరుల క్షేమం కోసం తాను జీవిస్తూ వారిని ఎలా తృప్తి పరచాలి అనే వాటి కోసమే జీవిస్తూ ఉంటాడు. ఇలాంటి ఋషి ఆ జీవిత విధానం సాధన ఎలా ఉంటుందంటే ఆయన ఎప్పుడు సుషుమ్నాలో ఉంటాడు. ఇడ పింగళ సుషుమ్న అని మూడు నాడులు ఉన్నాయి మనకు. ఇడానాడి అందరికి తెలుసు మీకు, ఇడానాడి ఎడం వైపు, పింగళానాడి కుడివైపు, సుషుమ్నానాడి మధ్యలో. అంటే మనకు కళ్ళు ఉన్నాయి కదా, ఎడం కన్ను ఇడానాడి, కుడి కన్ను పింగళానాడి, రెండు కన్నుల మధ్య భ్రూ మధ్యం అంటే బొట్టు పెట్టుకునే చోట, అక్కడ సుషుమ్న. ఇడానాడిని ధ్యానం చేయాలంటే ఎడమ కన్ను ముక్కు వైపు ఉండే చివరం చూసారు అక్కడ దృష్టి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇడానాడికి సంబంధించిన సాధన జరుగుతుంది. అదొక పద్ధతి. అలా కాదు, ఎడమవైపు ముక్కులోంచి గాలి వెళ్ళడం గాలి రావడం అది గమనిస్తూ ఉంటే ఇడానాడి ఆడుతున్నట్టు. అలాగే పింగళానాడి కుడివైపు ముక్కు ఆడుతూ ఉంటే పింగళానాడి, రెండు ముక్కులు ఒకేసారి గాలి వదలడం, గాలి పీల్చడం, గాలి వదలడం జరుగుతూ ఉంటే అప్పుడు సుషుమ్నలో ఉన్నట్టు. ఈ ఋషులందరూ కూడా ఎప్పుడూ సుషుమ్నలో ఉంటారు. కాబట్టి ఋషిమయ జీవితం గడపాలి. ఋషిమయ జీవితం ఎందుకు అంటే ఋషి అనేవాడు సమస్త లోక కళ్యాణాన్ని కోసం జీవిస్తాడు, తన కోసం జీవించడు. అది బీజము. గాయత్రి మంత్రంలో 24 ఋషులు ఉన్నారంటే 24 రకాల వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సృష్టికి సేవ చేయడానికి కావాల్సిన శక్తుల్ని సంపాదించిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా బీజంగా మనం ధారణ చేసుకోవాలి మనలో. మనం బీజంగా వాళ్ళని మనలో స్థాపన చేసుకోవాలి. స్థాపన చేసుకుని వాళ్ళని అనుభూతిలోకి తెచ్చుకుని ఆ అనుభూతిలోకి తెచ్చుకున్న దాన్ని మనం నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి. ఇది ఋషికి సంబంధించింది. అందుకని ఒక శరీరంలో, ఒక శరీరం అంటే ఒక మనిషి శరీరంలో గాయత్రి అక్షరంతో న్యాస విధానం చెప్పారు గురువు గారు. ఆ అక్షర న్యాసం చేసేటప్పుడు ముందర ఏం చేయాలి, అక్కడ దేవతాశక్తుల్ని జాగృతం చేయాలంటే దేవతాశక్తి అనేది చెట్టు అయితే దేవతకి మూలమైన వాడు ఋషి. కాబట్టి ఋషిని అక్కడ పెట్టాలి. ఋషిని అక్కడ పెట్టాలంటేనే ఏం చేయాలి, ఆ ఋషికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి మనం. ఇంత చదవాలా లేకపోతే ఇంత తెలుసుకోవాలా అంటే తెలుసుకోవాలి. గురువుగారు ఒక జన్మలో రామకృష్ణ పరమహంస గారు, ఒక జన్మలో సమర్థ గురు రామదాస్, ఒక జన్మలో కబీర్దాస్. కబీర్దాస్లో రాముడిని చూశాడు ఆయన. సమర్థగురు రామదాసుగా ఉన్నప్పుడు 27 రాకుండానే రామదర్శనమైంది. సాక్షాత్తు హనుమంతుడు వారే వచ్చి ఆయనకి జపమాల ఇచ్చారు. కూర్చోడానికి కింద ఆసనం ఉంటుంది, అది ఇచ్చారు. ఈ రెండు ఇచ్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రం ఉపదేశించి జై అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆంజనేయ స్వామి వెళ్ళిపోతే ఆ పిల్లవాడుగా ఉన్న ఈయన 27 వచ్చే లోపల రోజు సూర్య నమస్కారాలు, మధ్యాహ్నం 12 వరకు గాయత్రి ఇవన్నీ చేసి రామదర్శనం చేసుకుని అప్పుడు బయటకు వచ్చాడు ఆయన. అలాంటి గురువుగారు. తర్వాత రామకృష్ణ పరమహంసగా సమస్త దేవతాశక్తుల్ని దర్శనం చేసిన ఆయన ఈ జన్మలో ఈ దేవతాశక్తులకి ఋషి మూలము. ఆ ఋషులు ఆ దేవతాశక్తులు ఈ శరీరంలోనే ఉన్నాయి. ఇదేమీ అభూత కల్పన కాదు, మీరు కూడా దర్శించవచ్చు. ఇలాగా ఘంటాపదంగా చెప్తున్నారు. ఆధ్యాత్మిక ఈ శాస్త్రం అంతా కూడా విజ్ఞాన సమ్మతమైనది అని చెప్తున్నారు. వైజ్ఞానిక పృష్ఠభూమిలో ఆధ్యాత్మికత అంటే మన శరీరంలో ఉన్న ఈ 24 రకాల శక్తుల కేంద్రాలన్నిటినీ కూడా జాగృతం చేయటం అని గురుదేవుల వాణి. అందుకని దీన్ని గుర్తుపెట్టుకుంటూ ఈ సుషుమ్నలో శ్వాస నిలబడటం అనే దాన్ని ప్రాక్టీస్ చేసుకోమని మనకు సూచన. సుషుమ్నలో శ్వాస ఎలా నడుస్తుంది? ప్రాక్టీస్ చేస్తే. అందుకని దీన్ని ఫస్ట్ ఎలిమెంటరీగా చేయాల్సింది ఏంటి? డీప్ బ్రీతింగ్. గాలి బాగా పీల్చడం, బాగా వదలటం. ఆయాసం రాకూడదు, అలుపు రాకూడదు. మధ్య మధ్యలో కట్ అవ్వకుండా యూనిఫామ్గా పీల్చుకోవాలి, యూనిఫామ్గా వదలాలి. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు ఏదో ఒక రోజుకి ఏమవుతుందంటే తపక్క సుషుమ్నలోకి వెళ్ళిపోతుంది శ్వాస. సుషుమ్నలోకి ఎలా వెళ్ళటం ఒక పద్ధతి, లేకపోతే గురువు గారు శ్వాస మహావిజ్ఞానం ఇచ్చారు, దాన్ని ఫాలో అయితే కూడా మనం దాన్ని సాధించవచ్చు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఋషి అంటే ఏమిటో తెలుసుకున్నాము. ఇప్పుడు ఋషి అని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఋషి గురించి ఇవాళ చూద్దాం. ఆ ఒక ఋషి ఎవరంటే అగస్త్య మహర్షి. అగస్త్యుడి గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆయన వింధ్య పర్వతం యొక్క పొగరు అణచడానికి ఏం చేశాడు, దక్షిణాదికి వచ్చాడు. భగవంతుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి వింధ్య పర్వతాన్ని పొగరు అణచండి. అందుకని ఆయన ఏం చేశాడు, ఇటు వచ్చాడు. వచ్చినప్పుడు అప్పటి నుంచి వింధ్య పర్వతం అలాగే ఉంది. సినిమా వాడు ఉంటుంది చూసారా, ఉండమ్మ బొట్టు పెడతా, ఇంకా ఆవిడ ఎప్పుడు అక్కడే ఉండిపోయింది. ఈవిడ బొట్టు పెట్టడం లేదు, ఆవిడ బయటికి వెళ్ళలేదు, మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. మరి చిత్రం అలాగా ఈయన ఎప్పుడు ఇంకా దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్ళలేదు. అగస్త్య మహర్షి ఇక్కడే ఉండిపోయారు. అందుకని మనందరినీ ఉద్ధరించడానికి అగస్త్య మహర్షి వచ్చారు. అగస్త్య మహర్షి స్పెషాలిటీ ఏంటంటే, మనలో ఉన్న నిమ్న ప్రకృతి ఏదైతే ఉందో నిమ్న ప్రకృతిని పవిత్రీకరించి ఉన్నత ప్రకృతిగా మార్చేసే శక్తి ఉంది ఆయనకి. ఆల్కెమీ అంటాడు ఎవరైనా, సెయింట్ జెర్మెయిన్. ఆల్కెమీ అంటే రసవాద విద్య. రసవాదము అంటే ఇనుముని బంగారంగా చేయడం, రాగిని బంగారంగా చేయడం, ఇత్తడిని బంగారంగా చేయడం, అన్నిటినీ బంగారంగా చేసేయడం. అంటే అలాగే మన శరీరంలో కూడా లోవర్ ట్రయాడ్ అంటాం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వకం, వీటిలన్నింటినీ పవిత్రీకరించి వీటిలన్నిటికీ దివ్యత్వాన్ని ప్రసాదించడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో అలాంటి దాంట్లో అగస్త్యుల వారు ఏం చేస్తారంటే, మనలో ఉన్న కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలనే హరిషడ్ వర్గాలన్నింటిని మనం బయటపడి మనం దివ్యత్వం వైపు వెళ్ళడానికి కావాల్సింది పథ ప్రదర్శన అంటే మార్గదర్శనం చేస్తారు. ఎందుకంటే అగస్త్య మహర్షి ద్వంద్వాతీత స్థితిని కూడా ఇస్తారు. ఇలాంటి ఆయన మనకు 17 అక్షరానికి ఋషి. 17 అక్షరం గాయత్రి మంత్రంలో ధీ. ఈ ధీ అనేది బీజాక్షరం ఏంటంటే పం. ఋషేమో అగస్త్య మహర్షి, దీనికి బీజాక్షరం పం. మామూలు గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరం ధీ. ధీ ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో న్యాసం చేసుకుంటున్నప్పుడు వెన్నుపూస చిట్ట చివరి ఉంటుంది. మామూలుగా వెన్నుపూస చిట్ట చివరి ఎవరు ఉంటారు? కొండల్ని శక్తి జాగృతం అవ్వకుండా అలా ఉంటుంది అని చెప్పుకుంటాం మనం. అక్కడ గాయత్రి మంత్రంలో ఉన్న ధీ అనే అక్షరం, అక్కడ బీజాక్షరం ఏమో పం. ఇక్కడ ఉన్న కళ పేరు బుద్ధి, కాబట్టి మనకు బుద్ధి వస్తుంది. ఈ బుద్ధి దేని వల్ల ఏం చేస్తుంది అనేది ఇంకా తెలుసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ వినేయండి. మాతృక, ఇక్కడ మాతృక పేరు వేల. మాతృక అంటే తల్లి. వేల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేలాయుధుడు అని చెప్తారు. వేలాయుధుడు అంటే ఆయన చేతిలో ఒక ఆయుధం ఉంటుంది, అది జ్ఞానం అనమాట. ఆ జ్ఞానం వల్లే మనకు బుద్ధి వస్తుంది. కళన్నా శక్తి అన్న ఒకటే, మాతృకన్న ఒక్కొక్క పేరు అంతే. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుడికి కూడా గురువు ఒక రకంగా. ఎందుకు? బ్రహ్మత్వం అంటే ఏమిటి, పరతత్వం అంటే ఏంటో శివుడికి చెప్పేవాడిగా సనత్ కుమారుడే పుడతాడు శివుడిగా. అందుకని సనత్ కుమారుడే శివుడు, శివుడే సనత్, సారీ సనత్ కుమారుడే కుమారస్వామి, కుమారస్వామి సనత్ కుమారుడు. ఈయన దీనివల్ల ఒక వ్యక్తికి వచ్చే సిద్ధి ఏంటి, సిద్ధిస్తుంది. ఏం సిద్ధిస్తుంది అంటే విద్య వస్తుంది. విద్య అనేది ఎప్పుడు కూడా అమృతత్వం వైపు నడిపిస్తుంది. విద్య ఏ విద్య అయినా సరే అమృతత్వం వైపు నడిపిస్తుంది. తనకు సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తుంది, తానెవరు అనే జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంకా దీంట్లో ఒక దివ్య శక్తి ఉంది, ఈ ధి అనే అక్షరంలో. ఆ దివ్య శక్తి పేరు విశ్వయోని. అంటే ఇక్కడ యోని అనే దానికి మామూలుగా అర్థం ఏంటంటే దేంట్లోంచి అంతా పుడుతోందో దాన్ని, దేంట్లోంచి బయటకు వస్తుందో అది. ఈ విశ్వం అంతా దేంట్లోంచి వస్తుంది బయటికి అంటే పరమాత్మ నుంచే వస్తుంది. పరమాత్మ సంకల్పం ద్వారా వస్తుంది ఇదంతా. కాబట్టి పరమాత్మ సంకల్పము అనేది ఏదైతే ఉందో దాన్ని వ్యక్తీకరించడానికి ప్రకృతి ఉంటుంది. కాబట్టి మనకు తెలిసిన భాషలో ప్రకృతి అనాలి విశ్వయోని అంటే. మనకు భగవద్గీతలో ఉంటుంది ఈ సమస్త విశ్వానికి ప్రకృతి తల్లి అయితే, గర్భం ఆ తల్లి గర్భంలో బీజాన్ని ఉంచేవాడిగా నేను ఉంటాను అని కృష్ణుడు చెప్తాడు. తర్వాత ఇక్కడ దేవత ఎవరంటే ఆయన పేరు మైత్రావరుణులు, ఇద్దరు ఉంటారు, మిత్రుడు వరుణుడు. దీనివల్ల మనకు సాహసం వస్తుంది, సత్ప్రవృత్తులు పెరుగుతాయి. దీనికి ఒక ఛందస్సు ఉంది, ఆ ఛందస్సు పేరు ఆకృతి. ఇప్పుడు మనకు మామూలుగా విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాం అనుకోండి, అనుష్టుప్ ఛందస్సును, ఇంకోటి ఉంటుంది జగతి ఛందస్సును, ఇంకోటి పంక్తి ఛందస్సును ఉంటుంది. అలాగా ఈ ఛందస్సులు కూడా 24 రకాలు ఉన్నాయి. ఈ ఛందస్సుల్లో 24 రకాల్లో ఈ 17 ఛందస్సు ఆకృతి దీని పేరు. ఇది అయిన తర్వాత ముద్ర, శాంభవి ముద్ర. ఈ శాంభవి ముద్ర మీరందరూ సులభంగా గుర్తు తెచ్చుకోగలరు. ఎలాగంటే లాహిరి మహాశయులు ఇలా నవ్వుతూ పద్మాసనంలో కూర్చున్న అట్ట ఉంటుంది ఫోటో. ఆ ఫోటోను చూశారంటే ఆయన శాంభవి ముద్రలో ఉన్నప్పుడు తీసిన ఫోటో అది. అది చూడండి, శాంభవి ముద్ర ఎలా వేయాలో మనకు మామూలు పుస్తకాల్లో కనిపిస్తుంటుంది. అలాగే శాంభవి ముద్ర కాకపోతే ఇంకో ముద్ర ఉంది, అది ముష్టికం. ఈ ముష్టికం మీరు వేసే ఉంటారు, మీరు వేసి ఉంటారంటే చాలా మంది మాస్టర్ దీక్షలు ఇప్పించినప్పుడు చేసి ఉంటారు. ఈ రెండు పిడికెళ్ళు బిగించి, రెండు పిడికెళ్ళు బిగించి బొటన వేళ్ళు బయటకు కనిపించేట్టుగా ఒకదాని పక్కన ఒకటి పెట్టి కూర్చోవడం ముష్టికం. ముష్టి అంటే చెయ్యి ఇలా ముడవటం. ముష్టి అంటే ముష్టివాడు కాదు, ముష్టి అంటే ఇలా పిడికిలు బిగించడం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ బొటన వేలు ఏమో ఇలా ఉంటుంది, మిగతా 4 వేళ్ళు లోపలికి ముడుచుకుని ఉంటాయి. అవి బొటన వేలు రెండు పక్క పక్కన పెట్టి ఇలా ఎదురుగుండా మన గుండెల దగ్గరికి పెట్టుకుంటే అది ముష్టికం. ఇదైన తర్వాత ఈ ముష్టికం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రకృతిలో ఉన్న ధన రుణ విద్యుత్ శక్తి ఏదైతే ఉందో అది మనలోకి ప్రవేశిస్తుంది. గురువు దీక్షిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు బొటన వేళ్ల ద్వారా మనలోకి ఆ శక్తి ప్రవహిస్తుంది. అలాగా ఈ ధీ అనే అక్షరానికి ముష్టికం. ఇంకా దీంట్లోంచి ఇంకొక శక్తి పేరు ఏంటంటే దేహాంతర సంపర్కం. దేహాంతర సంపర్కం అంటే మనం దేహం లోపల ఉండే వాటితో మనకు అనుబంధం వస్తుంది, కనెక్షన్ వస్తుంది. దేహం లోపల ఏమున్నాయి, అన్నమయ కోశం ఉంది, ప్రాణమయ కోశం ఉంది. ఇవి ఆల్రెడీ మనం అన్నమయ కోశంలో ఉన్న ఉపత్యకల దగ్గర ఈ ఋషిని, ఈ దేవతాశక్తిని మనం స్థాపించడానికి, దాని ద్వారా సాధన చేసుకోవడానికి చేస్తున్నాం. కాబట్టి అన్నమయ కోశం నుంచి ప్రాణమయ కోశంకి వెళ్తాం, దేహ అంతర అంటే దేహం లోపల. అదైన తర్వాత మనోమయ కోశం వెళ్తాం, తర్వాత విజ్ఞానమయ కోశంలోకి, తర్వాత ఆనందమయ కోశంలోకి మనం ప్రవేశించగలము. ఇదంతా కూడా మనకు ధీ అనే అక్షరం వల్ల వస్తుంది. తర్వాత దేవగాయత్రులు తీసుకుంటే మనకు 24 దేవగాయత్రులు ఇచ్చారు గురువు గారు. వాటిల్లో చంద్రగాయత్రి, చంద్రగాయత్రి అనేది ఈ 17 అక్షరం ధీ అనేదానికి. దీనివల్ల ఈ చంద్రగాయత్రి వల్ల ఎవరైతే చంద్రగాయత్రిని ఉపాసన చేస్తారు వాళ్ళకి ఉద్విగ్నతాశాంతి, శోకము, అలాగే క్రోధము, చింత, ప్రతిహింస ఇలాంటివన్నీ పోతాయి. అంటే కోపం పోతుంది, శోకం పోతుంది, అలాగే చింత, ఏమిటో అలా అవుతుందో ఇలా అవుతుందో ఎప్పుడు ఏదో టెన్షన్ అండి బాబు మాకు అర్థం కావట్లేదు ఏమవుతుందో అలాంటి మాటలన్నీ పోతాయి. ప్రతిహింస అంటే ఒకడు ఏదన్నా మనకు అపకారం చేసి మళ్ళీ హింసించాలి అవతల వాడికి, దాన్ని టిట్ ఫర్ టాట్ అనే ఆలోచన పోతుంది, ఇవన్నీ శాంతిస్తాయి. ఇంకా ఏమవుతుంది, కామం, లోభం, మోహం, తృష్ణ ఇవన్నీ పోతాయి, నిరాశ పోతుంది. సాధారణంగా సాధకుడు శాంతంగా హాయిగా ఉంటాడు. ఇవన్నీ రావటానికి చంద్రగాయత్రి. ఈ చంద్రగాయత్రి అనేది గురువుగారు మొట్టమొదటి మనకు పొద్దున పూట చేసుకునే ఒక ధ్యాన విధానం ఇచ్చారు. ఆ ధ్యాన విధానంలో మూడు శరీరాల ధ్యానం, దాంట్లో ఉద్విగ్న శాంతి, ఉద్విగ్నత శాంతి అంటుంటారు. ఈ ఉద్విగ్నత శాంతి అనేది జరిగితేనే మనం ఆధ్యాత్మిక జగత్తులో ముందరకెళ్ళగలం. ఇవన్నీ అడ్డుపడుతుంటాయి మనకు, కామం, క్రోధం, లోభం, మోహం, తృష్ణ, అలాగే నిరాశ, అలాగే మనకు ఇంకా ఏంటి, ప్రతిహింస, ఉద్విగ్నత. ఇవన్నీ ఉద్విగ్నత అంటే ఏదేదో జరిగిపోతుందని ఎప్పుడు అలాగ ఒక రకమైన రెస్ట్లెస్నెస్ అనమాట. ఇవన్నీ పోవడానికి చంద్రగాయత్రి. ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్. ఇక్కడ ఈ ధీ అనేది అక్షరన్యాస ప్రకారం ఎక్కడ చేసుకోవాలంటే మూలాధారంలో, అంటే మన వెన్నుపూస చిట్ట చివర ధీ అనే అక్షరం అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ అగస్త్య మహర్షిని అక్కడ ఆహ్వానించి అక్కడ ఉన్న ఉపత్యక ఏమవుతుంది, ఇప్పుడు మీకు చంచలత్వం, చపలత్వం, ఉద్విగ్రత ఇవన్నీ ఇంధక అనే ఉపత్యక వల్ల వస్తున్నాయి కాబట్టి చిట్ట చివర ఉన్న ఆ ప్లేస్లో, వెన్నుపూస చిట్ట చివర ఉన్న ప్లేస్లో ఇంధక అనే ఉపత్యక పనిచేస్తుంది. ఆ ఇంధక అనే ఉపత్యక దగ్గర అగస్త్య మహర్షి వారిని ఆహ్వానించి అక్కడ చంద్రగాయత్రి చేయటం వల్ల అక్కడ ఉన్న దోషాలన్నీ పోతాయి, పోయి మనం చక్కగా శాంతంగా సుఖంగా అరిషడ్వర్గాలు లేకుండా ద్వంద్వాతీత స్థితిలో నిశ్చలంగా సుఖంగా ఉంటుంది. ఇది చంద్రగాయత్రి చేయటం వల్ల, ఇంధక అనే ఒక ఉపత్యకని సరి చేసుకోవడం వల్ల, దానివల్ల మనలో చంచలత పోతుంది, చపలత పోతుంది, అలాగే ఉద్విగ్నత పోతాయి, ఇవన్నీ పోయి సుఖంగా ఉంటుంది. దీపిక అనే ఉపత్యక కూడా ఇదే ఫలితం. కాబట్టి దీపిక అనే ఉపత్యక సరి లేకపోయినా కూడా ఇదే లక్షణాలు మనలో కనిపిస్తాయి కాబట్టి దాన్ని కూడా సరి చేసుకోవడానికి చంద్రగాయత్రి చేసుకోవాలి. అలాగే 18వ అక్షరం యో. యో అనే అక్షరం ఎడం భుజం మీద మనం న్యాసం చేసుకుంటాం. యో అనే అక్షరానికి కౌశికుడు ఋషి. ఈ కౌశికుడు అనే ఋషి 18వ అక్షరం యో అనే దానికి ఋషి అయినప్పుడు ఇక్కడ ఉండే ఒక ఉపత్యక ఆప్యాయని అనే ఉపత్యక. ఈ ఆప్యాయని అనే ఉపత్యక వల్ల ఏమొస్తుందంటే మనిషికి సోమరితనం, అధికంగా నిద్రపోవడం, నిరుత్సాహం, ఎప్పుడు ఉపకాయం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. అలాగా ఉన్నవాడు ఏం చేయాలంటే ఇవన్నీ పోగొడుతూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, అలాగే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గురువుగారు ఏమన్నారు, నా జీవిత చరిత్ర చూసుకోండి, టైం సరిపోలేదన్న వాళ్ళకి అది గొప్ప ఉదాహరణ. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, మృత్యు భయం లేకుండా ఉండడం, బద్ధకం వదిలిపోవడం, స్ఫూర్తిగా ఉండడం, ఎప్పుడు జాగరూకతతో ఉండడం, మెలుకుగా ఉండడం, మెలుకువ అనే దానికి మనం అవేర్నెస్, దీనికే ఇంకో పేరు కాన్షియస్నెస్, దీనికే ఇంకో పేరు సోల్. ఎప్పుడైతే మనం అవేర్నెస్తో ఉన్నాం, ఎప్పుడైతే కాన్షియస్గా ఉన్నాం, అప్పుడు మనకు మృత్యువు లేదు. ఎప్పుడు శరీరం పడిపోవచ్చు కానీ మనం ఎప్పుడు కాన్షియస్గా ఉంటాం, చిత్రంగా ఉంటుంది. అంటే నిద్రపోతున్నా కూడా అన్ని విషయాలు కొందరికి తెలుస్తుంటాయి. యోగులు వాళ్ళకి అన్ని తెలుస్తుంటే కానీ శరీరం నిద్రపోతుంది అని కూడా తెలుస్తుంది, అది మ్యాజిక్. అలాంటి స్థితికి మనకు ఈ యో అనే అక్షరం ఎడం భుజం మీద న్యాసం చేసుకునే దాని వల్ల వస్తుంది. దానికి గురుదేవులు ఇచ్చింది ఏంటంటే యమగాయత్రి. ఈ యమగాయత్రి ఏంటంటే మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, మృత్యు భయం లేకుండా ఉండడం, బద్ధగా వదిలిపోవడం, స్ఫూర్తిగా ఉండడం, స్ఫూర్తి తెచ్చుకోవడం, అలాగే మనం ఇంకోటి స్ఫూర్తిగా ఉండడం, మెలకువగా ఉండడం, ఇవన్నీ యమగాయత్రి. యమగాయత్రి ఇలా ఉంటుంది, ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాళాయ ధీమహి తన్నో యమ ప్రచోదయాత్. చూశాడా ఇక్కడ మహాకాలుడు వచ్చాడు. ఈ మహాకాలుడు యముడు. అందుకని మన మహాకాలుడి పిలుపు వల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అని గురువుగారు చాలాసార్లు చెప్పారు. అంటే ఎవడు పిలిచాడని కాదు, యముడు అంటే యమము, మన మీద మనకు కంట్రోల్. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార దాంట్లో యమము అనేది ఒకటి వస్తుంది. దాంట్లో అహింస సత్యం అస్తేయం అని మనకు ఐదు లక్షణాలు చెప్పుకున్నాం, అవన్నీ పాటించడం అనమాట. అన్ని పాటిస్తూ మనకి ఇక్కడ కౌశికుడు అనే ఋషిని బీజంగా ఆహ్వానిస్తూ అక్కడ యో అనే అక్షరాన్ని న్యాసం చేసుకుని ఈ యమగాయత్రి చేస్తే మనలో నిరుత్సాహం పోతుంది. ఊబకాయం ఉంటే సపోజ్ ఫ్యాటీగా ఉన్నాడు, ఏ మందులు వేసుకున్నా తగ్గట్లేదంటే ఇది ప్రాక్టికల్గా చేసి చూసుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఊబకాయం పోతుంది, ఒబేసిటీ తగ్గి మామూలు స్టేజ్కి వస్తారు. ఆ తర్వాత ఇంకా 19వ అక్షరం, ఇది కూడా యోనే, ఇది బ్రహ్మగాయత్రి. దీనికి ఎవరంటే బ్రహ్మ అధిపతి. ఇక్కడ ఉద్గీ అనే ఉపత్యక వల్ల ఏం జరుగుతుందంటే సంతానం ఉండదు. ఆ సంతానం ఉండకపోయిన ఉపత్యకని సరిచేయడానికి మనకు ఈ కుడిభుజం మీద ఉన్న యో అనే అక్షరానికి సంబంధించి మనం గాయత్రిని చేయాలి. అది బ్రహ్మగాయత్రి. ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో ఆ ఇప్పుడు చెప్పుకున్న ఉపత్యక ఏదైతే ఉందో అది ఉద్గీయ అనే ఉపత్యక సరిచేయబడి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఆ రకంగా గాయత్రిని మనం మన జీవితంలో సుఖంగా ఉండడానికి ఉపయోగించుకుంటాం అనమాట. ఇదంతా ఉపయోగించుకుంటామంటే మరి అన్ని రకాల బాగుంటేనే మనం ఏమన్నా చేయగలం. కాబట్టి దీని ఋషి పేరు వత్స. 19వ అక్షరానికి యో అనే ఉంది, దానికి ఋషి పేరు వత్స. వత్స అంటే పిల్లడు అని అర్థం. యాక్చువల్గా గోవత్సము అన్నాం అనుకోండి, ఆవు పిల్ల. ఆవు పిల్ల అంటే దూడ, లేకపోతే పియ్య, మేల్ ఆర్ ఫీమేల్. అలాగా వత్స అంటే పిల్లవాడిని వత్స అని పిలుస్తారు. ఇక్కడ ఋషి పేరే వత్స, దాన్ని బట్టి అర్థం అవుతుంది. వత్స అని ఋషిని మనం కుడి భుజం మీద ఆవాహన చేసుకుని యో అనే అక్షరాన్ని అక్కడ స్థాపించుకొని బ్రహ్మగాయత్రి చేయటం వల్ల పిల్లలు పుడతారు. అలాగే ఇంకొక అక్షరం తీసుకుందాం. ఈ అక్షరం ఏంటంటే ధీ అనే అక్షరం, 14వ అక్షరం ధీ అనే అక్షరం. ఈ 14వ అక్షరానికి ముద్గలుడు అనే ఋషి ఉన్నాడు. ముద్గలుడు అనే ఋషి దేవ ఋషి అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, బీజం. దానికి వృక్షంగా బయటకు వచ్చే ఆ శక్తి ఎవరంటే ధీ. దీంట్లోంచి మనకు ధూస్వారి అనే ఉపత్యక సరిచేయబడుతుంది. ఈ ధూస్వారి అనే ఉపత్యక పరిచేయడం వల్ల మనకు శరీరంలో ఉన్న రోగాలన్నీ పోతాయి. ఈ ధీ 14వ అక్షరం ఎక్కడ ఉంటుందంటే లివర్ దగ్గర ఉంటుంది. లివర్ అంటే మనకు కాలేయం, కుడివైపు పక్కటెముకల కింద లివర్ ఉంటుంది. అక్కడ ధీ అనే అక్షరాన్ని న్యాసం చేసుకుని అక్కడ ఈ ధూస్వారి వల్ల వచ్చే రోగాలన్నీ పోగొట్టుకోవచ్చు. అక్కడ ఉండే ఋషి ఏం చెప్పుకున్నా ముద్గల. ఈ రకంగా సూర్యగాయత్రి చేయటం వల్ల ఈ రోగాలన్నీ తగ్గుతాయి. సూర్యగాయత్రి గురించి చదువుకుందాం. సూర్యగాయత్రి ఏంటంటే ఓం ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఇది సూర్యగాయత్రి. ఇది సూర్యగాయత్రి చేసుకోవడం వల్ల అన్ని రకాల రోగాలు తగ్గుతాయి. ఇంకా 20వ అక్షరం నహ. ఈ నహ అనేది కుడిచేయి నెల మడిస్తే మోచేయి వస్తుంది కదా, ఆ మోచేయి దగ్గర నహ అనే అక్షరాన్ని మనం న్యాసం చేసుకుంటాం. ఈ నహ అనే దానికి పులస్యుడు అనే ఋషి. ఈ పులస్య బ్రహ్మ కొడుకే రావణాసురుడు, కాబట్టి మనకు ఆ లక్షణాలు వస్తాయని భయపడక్కర్లేదు. పులస్యుడు లక్షణాలు వస్తాయి. పులస్యుడు అనే ఋషిని మనం కుడి మోచేయి దగ్గర ఆవాహన చేసుకుని అక్కడ యుక్తహిస్ర అనే ఉపత్యకని పోగొట్టుకోవచ్చు. యుక్తహిస్ర అనే ఉపత్యక వల్ల వచ్చే దోషాలు ఏంటంటే ఇందా చెప్పుకున్నాం మనం, పరపీడనం. అవతల వాళ్ళని బాగా ఏడిపించడం, ఇంట్లో వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళని ఏడిపించేదేమో హిస్ర. యుక్త హిశ్రయము బయట వాడిని నడిపించారు. అలాగే వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, క్రూరత్వం, దుష్టత్వం, పరపీడనం, దొంగతనం, వ్యభిచారం ఇలాంటి లక్షణాలన్నీ, దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి లక్షణాలు ఉన్నవన్నీ, ఈ నిర్భయ కేసు అని చెప్పుకొని వచ్చిన అలాంటి చెడ్డ లక్షణాలు ఉన్నవన్నీ కూడా వరుణ గాయత్రి వల్ల పోతాయి. ఈ వరుణ గాయత్రి మీకు అందరికి తెలిసిందే, ఓం జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. ఈ మంత్రం చేసుకోవటం వల్ల యుక్త హిస్ర, మరి లోకంలో ఉన్నాయి కదండి, ఇది మనకు నాకు లేదు, మరి లోకంలో ఉంది ఎలాగంటే, ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కలిపి ఒక మానవుడు అనుకుని వాళ్ళలో ఉన్న దుష్టత్వం భావాలను కూడా చేసుకోవచ్చు, అప్పుడు కూడా పనిచేస్తుంది. వరుణ గాయత్రి చేస్తూ ఉంటే రోజు సమాజంలో ఇలాంటి వ్యక్తులలో ఉన్న ఈ ఉపత్యక సరిచేయబడవలను, ఈ ఉపత్యక సరిచేసిబడి గురువుగారు కోరుకున్న దైవత్వం సమాజంలో ఉన్న వ్యక్తులందరిలో కూడా రావాలి అని సంకల్పం చేసి ఈ వరుణ గాయత్రి చేయడం వల్ల తప్పకుండా మనకు రిజల్ట్ కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఎవరెవరు చెడు వాళ్ళు ఉన్నారో వాళ్ళలో తెలియకుండా మార్పు వస్తుంది. అంటే మనం నిన్న ఒకటి చూసాం, రమణ మహర్షి గారి దగ్గరికి ఒక భక్తురాలు వచ్చింటారు. భక్తురాలు వచ్చి దేశంలో ఉన్నవాళ్ళు అందరికీ సేవ చేయాలి, నేను తిరుగుతున్నానండి దేశం అంతాను, అందుకని చందాలు వసూలు చేస్తున్నాను, మీరు ఏమైనా చందా ఇస్తారా అని ఎవరిని అడిగింది ఆవిడ, డైరెక్ట్గా రమణ మహర్షి గారిని అడిగింది. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంది, అడుగుతుంటే ఒకళ్ళని అడిగేస్తా, శ్యామండి దీని సంగతి ఏంటి మాకు తెలియదు, మీరు చెప్తారంటే, నువ్వు ప్రార్థన చేసి లోకాలంతటికీ శాంతిని పంచు, అంతకంటే పెద్ద సేవ ఏమీ లేదు ప్రపంచానికి అని ఆన్సర్ ఇస్తారు ఆయన. లోకం అంతటా శాంతిని పంచడం, రమణ మహర్షి గారు ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చేట, మీకు బోల్డ్ శక్తి ఉంది కదా, బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏడిపిస్తున్నారు, ఎక్కడ చూసినా ప్రపంచ యుద్ధం జరుగుతోంది, ఆ టైంలో మీ శక్తిని ఉపయోగించి వాళ్ళందరినీ మంచి వాళ్ళని రక్షించి రెండు వాళ్ళని దోచిపడేయచ్చు కదా అన్నట్ట. అంటే అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నీకేం తెలుసు, మేము ఇక్కడ ఊరికే కూర్చున్నాం అనుకుంటున్నావే, ఒక ఋషి కూర్చుంటే అక్కడి నుంచి ఎప్పుడు కంటిన్యూస్గా శక్తి వెళ్ళిపోతూ ఉంటుంది, శాంతి వెళ్తూ ఉంటుంది, శక్తి శాంతి ఇంకొకటి ఆనందం, అందరూ ఆనందంగా ఉండాలి అనే ఒక శక్తి వెళ్తూ ఉంటుంది వాళ్ళని, అందరూ శాంతిగా ఉండాలి, శాంతిగా ఉంటే చాలా జరుగుతాయి మంచి పనులు, అన్ని మంచి పనులు శాంతిగా ఉంటేనే అవుతాయి, అందుకని ఉద్విగ్నత శాంతి. ఆ తర్వాత అందరికీ శక్తి కావాలి, గురువుగారు వీటిని శక్తి సమృద్ధి సద్భావనలు అని చెప్పారు, అందుకని శక్తి సమృద్ధి సద్భావనలు, ఆ సద్భావనలు మరి చాలా ఉన్నాయి ఎన్నో, అవన్నీ కూడా భావ సంవేదనలు అన్నారు, సంజీవని విద్య అన్నారు, వాటిల్ భాగంలోనే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అందుకని సమాజంలో మనకు వీళ్ళు వాళ్ళు అని కాకుండా సమాజంలో అసలు దుష్టత్వం పోవాలి, సమాజంలో క్రూరత్వం పోవాలి, సమాజంలో పరపీడనం పోవాలి, అలాగే దొంగతనం అనే ఆలోచన పోవాలి, వ్యభిచారం అనే ఆలోచన పోవాలి, ఇవన్నీ పోయి దయ, కరుణ, కోమలత్వం, ప్రసన్నత, ఆర్ద్రత, మాధుర్యం అనేవి రావాలి అనే సంకల్పంతో మనం చేస్తే మనకు వరుణ గాయత్రి వల్ల సమాజంలో మార్పు వస్తుంది. అలాగే అమాయ, హిస్ర అనే ఉపత్యకలు కూడా దీనివల్ల సరి చేయబడతాయి. హిస్ర వల్ల ఏంటంటే టెర్రరిస్టులు, అలాగే వాళ్ళని వాళ్ళు చంపేసుకుని ఆత్మాహుతి దళం, అలాగే టెర్రరిస్ట్ గ్రూప్స్, వీళ్ళందరూ కూడా తమ సొంత పిల్లల్ని కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, చంపేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో ఉండే ఉపత్యక హిస్ర. హోమియోలో ఒక మందు ఉంది, ఆ మందు సొంత పిల్లలైనా సరే చూడకుండా వాళ్ళని చితక్ కొట్టేయడం, చంపేయడం లాంటి పనులు చేస్తారు. ఆ మందు వేస్తే వాళ్ళు ఇంకెప్పుడు, కానీ అప్పటికే ఒకసారి పిల్లలు చచ్చిపోయారు అనుకోండి, ఇంక మందు వేసి ఏంటి, కొత్తగా పిల్లలు పుడితే వాళ్ళుగా పని చేయరు, అలాంటి మందులు హోమియోలో ఉన్నాయి. కాబట్టి హోమియోలో కూడా కొన్ని ఈ ఉపత్యకల మీద పనిచేస్తాయని అర్థం అవుతుంది. అలాగే అమాయ అంటే మొండిగా ఉంటాం, కఠోరంగా ఉంటాం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళ నుంచి ఆ మొండితేనూ ఆ కఠోరత్వం పోతాయి. ఆ తర్వాత విపరీతమైన కామం, వాగి వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్టు చెరించడం అనే ఒక దుష్టత్వం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి గాయత్రి మంత్రంలో 15వ అక్షరం మా, ధీ, మ, హి ఈ పొట్టలో వస్తాయి ఈ మూడు అక్షరాలు. ధీ కాలేయంలో మా ఎడమ వైపు పక్కటెముకల కింద మా, హి అనేది బొడ్డు దగ్గర. ఈ మా అనే అక్షరం మనకు రామ దాంట్లో వస్తుంది. ఇక్కడ పూష అనే ఉపత్యక సరి చేయబడుతుంది. పూష అనే ఉపత్యక ఏంటంటే కామవాసనలన్నీ కలగజేస్తుంది. ఈ పూష అనే ఉపత్యక వల్ల మనిషిలో కామం చాలా ఎక్కువగా ఉంటుంది, కంట్రోల్ అస్సలు ఉండదు. వీళ్ళకి సెలిబసి ఇలాంటివి ఏవి ఉండవు అనమాట, నిర్భయ కేసు చెప్పుకున్నాం కదా అలాంటివి. కాబట్టి రామగాయత్రి చేయటం వల్ల మనం మనలో గనక ఆ దోషం ఉంటే మనలో ఆ దోషం పోయి పూష అనే ఉపత్యక సరి చేయబడుతుంది. అలాగే సమాజంలో ఇలాంటి లక్షణాలు పోవాలి అని సంకల్పించి చక్కగా ఋషిలాగా, ఇందాక చెప్పుకున్నాం కదా వాళ్ళకి ఏ సొంతంగా ఏముండవు, ఇష్ట ఇష్టాలు ఉండవు, అందరం సమాజ కళ్యాణం కోసం చేస్తారు. అలాగే సమాజ కళ్యాణం కోసం రామగాయత్రి చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే వ్యక్తుల్లో కామం మీద కంట్రోల్ వస్తుంది, వాళ్ళకి సంతులనం వస్తుంది, అప్పుడు చక్కటి సమాజం వస్తుంది. ఇవి మనం గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరాలు, వాటిలో ఉన్న ఋషులు, వాటిలో ఉన్న ఛందస్సు, వాటిలో ఉన్న కొన్ని ముద్రలు ఇవన్నీ తెలుసుకున్నాం. ఇవి ఎగ్జాస్టివ్ కాదు, ఇవాళ మీకు కొన్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఈ రకంగా మనకు అతి ముఖ్యంగా మనని ఇబ్బంది పెట్టేవి ఏమిటో అవన్నీ తెలుసుకున్నాం. అవి తెలుసుకుని మనలో ఆ లోపాలు ఉంటే ఏమాత్రం సంకోచించకుండా నాలో ఇవి ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. ఆ ఉన్న తప్పుల్లో ఉన్న చెడులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడం ఇంకా మంచిది. సరిదిద్దుకోవడం ప్రయత్నం చేసి సఫలం అవడం ఇంకా గొప్పది. అప్పుడు ఖచ్చితంగా మనిషి మామూలు మనిషి నుంచి దైవత్వం వైపు నడుస్తాడు. దైవత్వం జాగరణ జరగాలి అంటే ఎలా వస్తుంది? ఇదిగో ఈ లక్షణాలు ఉండకూడదు ఏమని అవి తీసేయడం, ఉండాల్సిన లక్షణాలు తెచ్చుకోవడం. దానికిగానే మనకు గాయత్రి మహావిజ్ఞానంలో ఈ 24 శక్తులు, 24 శక్తులు ఎక్కడెక్కడ శరీరంలో ఉంటాయో ఆ శక్తులుండ గ్రంథుల పేర్లు, వాటిల్ని ఆ గ్రంథులు కనుక ఓపెన్ అయితే, వాటి నుంచి జాగృతం అయితే కనుక వ్యక్తికి వచ్చే శక్తి ఏంటి, దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, ఇవన్నీ కూడా ఇచ్చారు మనకు. ఇవి గుర్తుపెట్టుకుంటూ మనం ఏం చేస్తామంటే మనలో దైవత్వ జాగరణ అవడానికి ఏమి అడ్డుపడుతున్నాయి, మనలో ఏమి లోపించి, మనలో ఏ ఉపత్యకలు ఎక్కువ పనిచేసేస్తున్నాయి, ఏ ఉపత్యకలు బాగలేవు, అవి తెలుసుకోవడానికి ఆ ఉపత్యక లక్షణాలు చెప్పుకున్నాం కాబట్టి అవి గుర్తుపెట్టుకుని ఓహో ఈ లక్షణాలు నాకు ఉన్నాయి కాబట్టి ఇవి పోవాలంటే ఇది చేసుకోవాలి అని. అందుకని మనం ఇవన్నీ విషయాలు తెలుసుకుంటూ గాయత్రి చిత్రావళి అనే పుస్తకం ఉంది. ఆ గాయత్రి చిత్రావళిలో ఈ ఒక్కొక్క అక్షరానికి ఒక యంత్రం ఉంటుంది, దాంట్లో గాయత్రి మంత్ర అక్షరం ఉంటుంది, అలాగే గాయత్రి మంత్ర అక్షరంతో పాటు బీజాక్షరం ఉంటుంది. ఇప్పుడు మనం ధీ అనే అక్షరానికి పమ్ అని చెప్పుకున్నాం అనుకోండి, ధీ అనేదేమో గాయత్రి మంత్రంలో, దానికి బీజాక్షరం ఏమో పమ్ అనే అక్షరం, ఇలాగా మొత్తం విషయాలు ఉంటాయి. అవన్నీ మీరు గాయత్రి చిత్రావళి అనే పుస్తకాన్ని చూసి తెలుసుకోవచ్చు. మన ఈ గాయత్రి మహాయజ్ఞాన్ని చెప్పుకునే సందర్భంలో మన అవకాశాన్ని బట్టి, మన టైంని బట్టి, మన వీలును బట్టి అవన్నీ కూడా చర్చించుకుందాం. ఈ రకంగా ఈ జ్ఞానాన్ని మనకు అందించిన గురుదేవులకి, ఈ మార్గంలో ప్రవేశపెట్టి మనందరినీ నడిపించి ఒక స్థితికి తీసుకొచ్చిన మాస్టర్కి నమస్కరించుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేణ మార్గేణ మహీం మహీషః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.